అందరూ వచ్చే ఉంటారనుకుంటున్నాను. మరి ముందుగా 1 కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 31-32. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఇక్కడ ప్రభువు చేత శిక్షించబడ్డం అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలామంది బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే యేసు ప్రభువారు పొందిన బాప్తిజం గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు యూదా గోత్రంలో పుట్టారు కాబట్టి ఆయనకి 8వ రోజున సున్నతి చేశారు. తర్వాత ఆయనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ యొర్దాన్ నదిలో యోహాన్ చేత బాప్తిజం పొందుకున్నారు. ఎందుకు ఆయన అలా చేశారు? మనం ఈ రోజుల్లో అనుకుంటున్నాం బాప్తిజం ఒక్కటే కదా, ఎందుకు ఆయన అలా చేశారు? చాలామంది నాతో వాదించినప్పుడు ఈ మాటను పట్టుకుంటారు, బాప్తిజం ఒకటంటే వేసే రెండు బాప్తిజాలు పొందారంటారు. పనికిమాలిన విషయాలు చెప్పారు కదా, ఏవైతే నీకు ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి ఆటంకం ఉంటాయో ఆ మాటలు పట్టుకుంటే నశించిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ప్రభువారు మరి యొర్దాన్ నదిలో బాప్తిజం పొందారంటే, ప్రతి విషయంలో కూడా ఆయన మనకి మాదిరికరముగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తను చేసింది అలాగ చెయ్యాలి అని చెప్పడానికి ఆయన మనకి మాదిరికరంగా ఉన్నారు. ఇప్పుడు మనం మామూలుగా ఆలోచిస్తే యేసు నామంలో విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని కుమారులు అయ్యారు. యేసు నామంలో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులైపోయారు. అయితే రహస్యంగా చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. వాళ్ళకి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంది. అయితే వాళ్ళు దేవుని కుమారులే. వాక్యం ప్రకారంగా చూస్తే విశ్వాసం ఉంచిన ఏ ఒక్కడు కూడా తృణీకరింపబడ్డవు, దేవుని కుమారులే. అయితే మనకేం చెప్పబడుతుందంటే బైబిల్లో దేవతలు అనబడినవి ప్రభువులు అనబడినవి అనేకమైన ఉన్నా మనకి ప్రభువు ఒక్కడే అని ఉంది. ఎందుకంటే ఈ దేవతలు ప్రభువులు అంటే ఏ అన్య దేవతలు అన్య దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పూజిస్తూ అలాగ అద్భుతాలు పొందుతున్న వాళ్ళు, యేసునామంలో విశ్వాసం ఉంచి అద్భుతాలు పొందిన వాళ్ళు ఇక్కడ తేడా ఉంటారు. ఎవరైతే యేసునామంలో విశ్వాసం ఉంచినప్పటికీ కూడా అక్కడతో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఉంటారో వాళ్ళకి పరలోక రాజ్యం, వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం. ఎందుకంటే యేసునామంలో విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళకి ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో మహిమలు జరిగాయి. అయితే యేసయ్య రాకడొచ్చింది. యేసు ఎరుగను అనేది లేదు. ఆయన వాళ్ళ యొక్క కష్టము ఆయనకి తెలుసుంది కాబట్టే ఆయన వాళ్ళని స్వస్థపరిచారు. దానికి మాదిరి ఏంటి, ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారో అంతమందిని, నువ్వు యూదుడివా, నువ్వు అన్యుడివా, నువ్వు నాతో నడుస్తున్న శిష్యుడివా, నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్న శత్రువువా, ఇవేమీ అడగలేదు. ఆయన వచ్చారు, నాకు కావాలి ఈ స్వస్థత కావాలి అని అడిగితే అందరినీ కూడా ఆయన స్వస్థపరిచారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు. ఈ రోజుకి కూడా యేసునామంలో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో అదే ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఆయన ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తున్నారో అంగీకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వస్థత కలుగుతుంది. ఎందుకు, ఆ కనాను నుండి వచ్చిన స్త్రీ అంది, నువ్వు నా కుమార్తెను బాగు చేయవని అడితే నీ కొరకు కాదు అన్నారు. కాదు, నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాడు, అయితే నీ నమ్మిక చెప్పు నీ కలుగునుగాక అన్నారు. అంటే అన్యుడైన వాడు కూడా ఆయన నామాన్ని కానీ విశ్వాసం ఉంచితే ఆయన యాక్సెప్ట్ చేశారు ఎప్పుడో అప్పుడు అతనికి అద్భుతాలు మహిమలు అనేవి జరుగుతాయి. అయితే అలాంటి వాళ్ళందరూ యేసు రాకడ దినములో వచ్చి, ప్రభువా నేను నమ్ముకున్నా, మరి నువ్వు మమ్మల్ని తెలియదు అంటావేంటి, మరి నీ నామంలో మాకు అద్భుతాలు జరిగే, మేము ఎంతో మందికి నిన్ను ప్రకటించాము, మరి ఎంతో మంది నీ యొక్క సన్నిధిలో నీ యొక్క బిడ్డలుగా ఉండడానికి మేము ఎంతగానో సహకరించాము, ఇప్పుడు నువ్వు మమ్మల్ని తెలియదు అంటున్నావేంటి అంటారు. యేసు ప్రభువారు ఖచ్చితంగా చెప్పారు, నేను మిమ్మల్ని తెలీదు అంటాను, నువ్వు నాకు ఎవరో తెలీదు, నిన్ను నేను ఎరుగని వెళ్ళిపో అంటారు. ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చేది రెండవసారి, ఆయన ఈ లోకంలోనికి వచ్చేది ఎందుకంటే ఆయన నామాన్ని ఎవరైతే ధరించుకొని ఉన్నారో వాళ్ళని పరలోక రాజ్యంలోనికి పట్టుకెళ్ళడానికి వస్తున్నారు. మీకు తెలుసా, ఇంతకు ముందు పోయినసారి ఒక వాక్యాన్ని మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం, యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంచుకున్న వారిని మనం చూస్తే ఆయన కొంతసేపు ఆ గలిలీయ సముద్రం దగ్గరికి వెళ్ళి ఎంచుకున్నారని, ఆయన బోధించిన విధానం చూస్తే కొండల్లోకి వెళ్ళి బోధించారని, మరి ఇంకా సముద్ర తీరాలకు వెళ్ళి బోధించారని మనం చూసాం. ఎందుకు ఆ బోధ అక్కడ అక్కడ చేశారు, అలా ఎక్కడున్న వారినైనా పిలుచుకున్నారు అంటే ఆయన వాళ్ళందరికీ కూడా పరలోక రాజ్య మర్మాల్ని తెలియజేసి ఆయన వచ్చిందే ఆ పరలోక రాజ్య మర్మం అనేది ఈ ధర్మశాస్త్రం ద్వారా ఆటంకంగా ఉన్నది కాబట్టి ఆయన తన స్వయంగా తన నోటితో బోధించి అందరికీ కూడా పరలోక రాజ్య మర్మాల్ని ఆయన తెలియజేశారు. అయితే ఇప్పుడు రెండవసారి వస్తున్నప్పుడు ఆయన ఆ పరలోక రాజ్య మర్మాల్ని తెలియజేయడానికి రావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఒక రహస్యమైన ప్రశ్న మీరు వెయ్యక్కర్లేదు. అద్భుతాలు జరిగాయి కదా, మహిమలు జరిగాయి కదా, మరి మేము అప్పుడప్పుడు సంఘానికి వచ్చాం కదా, కానుకలు వేసాం కదా, అద్భుతాల గురించి సాక్ష్యం చెప్పాం కదా, మరి ఇవన్నీ నీ కొరకే చేశాం కదా, నీ నామంలోనే చేశాం కదా అని అడిగితే అక్కడ మీరు అడిగే ప్రతి ప్రశ్నకంటే ఎవరైతే ఇంకా ఆయన నమ్ముకోలేని ఉన్నారో, విశ్వాసంతో మాత్రమే ఉన్నారో, ఆయన రాకడ సమయంలో ఆ మాటగానే అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటారు. ఎందుకంటే నిన్ను పరలోక రాజ్యంలోనికి పట్టుకెళ్ళడానికి మాత్రమే ఆయన రెండోసారి వస్తారు కాబట్టి రెండోసారి ఆయన పరలోక రాజ్యానికి పట్టుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఈ అద్భుతాల గురించి లేకపోతే ఈ విశ్వాసం గురించి ఇంకా ఆయన మాట్లాడే ప్రశ్న లేదు. నీ విశ్వాసం ప్రూవ్ చేయబడాలి, నీ అద్భుతాలు అంతా నీ వెనకను విడిచిపెట్టి నిరీక్షణ కలిగిన మార్గంలో నువ్వు నడవాలి, అది కూడా ప్రూవ్ అవ్వాలి, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి, అలాగ రాయబడి నిన్ను పట్టుకెళ్ళడానికి పరలోక రాజ్యం నుంచి ఆయన వచ్చి నిన్ను పరలోక రాజ్యంలోనికి పట్టుకుని వెళ్తారు. కాబట్టి అక్కడ విశ్వాసములోనే ఉన్నప్పుడు మరి అద్భుతాలు జరిగిన దానికి, విశ్వాసములో ఉండి మరి దేవుని చేత నిరాకరింపబడ్డానికి కారణం ఏంటంటే ఈ బాప్తిస్మం పొందకపోవడమే. ఎందుకు బాప్తిస్మం పొందాలి? విశ్వాసం ఉంది కదా, విశ్వాసం ఉంటే చాలు అని అందరూ అనుకుంటారు. కానీ రోమా 10:10 ఏమని చెప్పబడిందంటే నోటితో ఒప్పుకోవాలి అనింది. చూడండి, ఖచ్చితంగా నోటితో ఒప్పుకోవాలి అని రాశారు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచి వాడెవడనో సిగ్గుపడడని లేఖనము చెప్పుచుని. అవును, నిజమే, అద్భుతాలు జరుగుతున్నాయి, సంఘాలకు ఎవరినో తీసుకొస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, అద్భుతాల గురించి సాక్ష్యాలు సంఘాల్లో నిల్చొని చెప్తున్నారు. బాప్తిజం తీసుకోవడానికి ఏంటంట, ఏంటి అనేది వాళ్ళు ఎన్ని కారణాలు చెప్పినా వాళ్ళ కారణం ఏంటి అనేది బైబిలే చెప్పేస్తుంది, ఆయన వాక్యం చెప్తుంది. ఆయన ఎంత విశ్వాసం ఉంచి వాడెవడో సిగ్గుపడడని లేఖనము చెప్తుంది. సిగ్గుపడడు ఎవరైతే ఆయన నామాన్ని నోటితో ఒప్పుకొని బాప్తిజం తీసుకోవట్లేదో వాడు చెప్తున్న ఏ కారణము కాదు కానీ ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు అనేది ఉంది. ఏ కారణం అవనీయండి, అది సిగ్గుపడుతున్నాడు. ఆయన నోటితో ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఎక్కడ ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకోవాలి? విశ్వాసం ఏమో కార్యం చేస్తుంది అన్నారు, దేవుని కుమారులు అయిపోయారు అన్నారు. ఎందుకు అంటే ఎవరైనా సరే ఆయన నామంలో ఆయన కుమారులు అనే ఒక ముద్ర వేయించుకోవాలి అంటే వాళ్ళు తప్పకుండగా విశ్వాసము హృదయంలో ఉంచుకొని నోటితో నా రక్షకుడు ఈయనే అని ఒప్పుకోవాలి. అది ఎప్పుడు ఒప్పుకోవాలి? చూడండి, లూకా సువార్త 12:8 క్లియర్గా యేసయ్య ఆయన మన మధ్యన ఉన్నప్పుడు ఈ మాట చెప్పేశారు. ఎందుకు ఒప్పుకోవాలి? థ్యాంక్ యూ సిస్టర్. ఎక్కడ ఒప్పుకుంటారు? మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొరను. మనుషుల ఎదుట నన్ను ఎరుగను అనువానని, నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. దేవుని దూతల ఎదుట చెప్పేస్తారట, నాకు తెలియదు నువ్వెవరో. చూడండి లూకా 9:26 చూడండి. ఇందాకేమని చెప్పారు? విశ్వాసం ఉంచినప్పటికీ కూడా ఎవరైతే నోటితో ఒప్పుకోరో వాళ్ళు సిగ్గుపడతారు అన్నారు. ఆయన వలన నీకు సిగ్గు కలిగితే ఆయన కూడా నిన్ను చూసి సిగ్గుపడే రోజు ఒక రోజు వస్తుందట. ఆయన ఏం చెప్తున్నారు? నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. ముందేం చేస్తారన్నాడు? ఎరుగును అని చెప్తానన్నాడు. రెండవది ఏం చెప్తానన్నాడు? నేను సిగ్గుపడతాను, నువ్వెరగను. అయితే ఎక్కడ ఒప్పుకోమంటున్నారు? ఎక్కడ ఒప్పుకోమన్నారు? ఈ భూమి మీద, ఈ లోకంలో. అంటే మనుషులు ఎక్కడ ఉంటారండి? మనుషులు ఎదుట అన్నారు. పరలోకంలో ఎవరున్నారు? దేవదూతులు ఉన్నారు. మనం ఒకవేళ పరలోకంకి వెళ్తే మనల్ని మనుష్యులు అనరు, మనుష్యులు అనరు. చూడండి అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుని కుమారులు అన్నారు. మనల్ని దేవుని కుమారులు అంటారు. ఇప్పటికే మనం ఇక్కడ ఉంటుండగానే మన పేర్లు మారిపోయాయి. మనం విశ్వాసులము, దేవుని పిల్లలము. మనం అంటే మన పేర్లు ఎన్ని మారాయి ఇక్కడికి వస్తే, ఇంకా అక్కడ పరలోక రాజ్యంకి వెళ్ళాం, టోటల్గా మన పేరు మారిపోతుంది. మనుషులు ఎదుట ఆయన మహిమను, ఆయన యొక్క విశ్వాసమును నోటితో ఒప్పుకోవాలి. నోటో ఎందుకు, ఎందుకు ఒప్పుకోవాలి? చూడండి మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన ఆయన కూడా మనం ఒప్పుకోకపోతే ఆయన సిగ్గుపడతారు, ఆయన కూడా ఎరుగునంటారు. అయితే మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు ఒప్పుకోవాలి? చూడండి రోమా 5, ఆయనతో మనకి సమాధానం కలుగునట్లు ఆయనను మనం ఒప్పుకోవాలి. 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిను. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఇంకా మనం క్రితం చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే ఏంటి? నీవు కూడా ఆయన నామాన్ని ఒప్పుకున్నప్పుడు సిగ్గుపడకుండా ఒప్పుకుంటే నీవు కూడా ఒకరోజు సిగ్గుపడకుండా ఉండే ఒక రోజుంది. సిగ్గుపడకుండా ఒక రోజు ఉన్నది. మరి ఇక్కడ ఎందుకు, ముందు చూడండి, విశ్వాస మూలమును మనం ఏంటవుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ తర్వాత ఏంటవుతున్నాం? ప్రభు యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనకి ఏంటి కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. సమాధానం కలిగిన తర్వాత ఏంటంటుంది? అందరికీ పరలోక రాజ్య ప్రవేశం ఉంది కాబట్టి ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి. అంటే ఇక్కడ మనము క్రీస్తు ప్రతిబింబమైన, అంటే క్రీస్తు యొక్క ప్రతిబింబమైన ఆయన రాజ్యం అనే సంఘములో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నిలిచి ఉన్నాం. చూడండి అందుకే ఒక మాట ఉంటుంది, ఏంటనంటే ఒక ట్రైన్ టికెట్స్ ఉన్నాయనుకోండి, ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయనుకోండి, మనం వెళ్ళే ఫ్లైట్ నెంబరు, మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ ఆ డెస్టినీ ఒక ఫ్లైట్కి ఉందనుకోండి, మీరు ముందు నుండి బుక్ చేసుకునే తర్వాత ఇన్ని సీట్లని రిజర్వ్ అయిపోయిన తర్వాత, బుక్ అయిపోయిన తర్వాత మరి మీకు ఇంకా అందులో సీట్లు ఉండవు, మీకు ఇంకా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఆ చేసుకున్న వాళ్ళలో ఎవరైనా క్యాన్సిల్ అయిపోతే మీకు ఉంటుంది, లేకపోతే ఆ చేసుకున్న వాళ్ళు ఎవరిలోనైనా లాస్ట్ మినిట్లోని రాకుండా, అంటే క్యాన్సిలేషన్ అంటే చివరి వరకు కూడా తెలీదు, అప్పుడే ఉంటుంది. అంటే ఏంటి? మనం అందరము కూడా ఈ క్రీస్తు రాజ్యం అనే ఈ సంఘంలో, ఆయన ప్రతిబింబమైన ఈ సంఘంలో మనం అందరం ఏమయ్యామంటే, ఇప్పుడు ఆయన యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నిరీక్షణతో ఉన్నవాడు. అంటే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళం ట్రైన్ ఎక్కడానికి. ఇలాగా మన నిరీక్షణ ఇక్కడ సంఘంలో మనం నిలిచిన వారుగా ఉన్నాం. కాబట్టి బాప్తిసంలో మనకి జరుగుతున్న విషయం ఏంటంటే, ఫస్ట్ విశ్వాసం ద్వారా మన దేవుని కుమారులుగా మనకు అనిపిస్తే, విశ్వాసం మనకు ఉంటే కనుక మనం నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఎందుకు ఒప్పుకోవాలంటే ఆయన మనల్ని ఎరుగును అని చెప్పకుండా ఉండడానికి, మరి అలాగే సిగ్గుపడకుండా ఉండడానికి, అలాగే మనం కూడా సిగ్గుపడకుండా ఉండడానికి, మనం దేవునితో సమాధానం కలిగి ఉండడానికి, మనం ఆయన మనకిచ్చిన కృప పరలోక రాజ్యం దానిలో ప్రవేశించడానికి, మనం ఇక్కడ నిరీక్షణ కలిగిన వారుగా ఉండడానికి. కాబట్టి సంఘానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సంఘంలో మనం అందరం కూడా ఆయన నామములో ఆయన యొక్క రాకడ గురించి మనం అందరం కూడా ఎదురు చూడడానికి. ఇప్పుడు హెబ్రీ 10:12-13 చూడండి. అక్కడ ఆయన మనల్ని ఏం చేశారంటే సంపూర్ణులుగా చేశారని ఉంటుంది. ఒక్క అర్పణ చేత ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠముగా చేయబడే వరకు కనిపెడుచు దేవుని కుడిపార్సిన ఆసనుడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణునుగా చేసినాడు. ఏం చేశాడు? మనల్ని అందరినీ కూడా ఆయన సంపూర్ణునుగా చేసినాడు. అంటే మనం ఏంటి? పూర్తిగా ఆయన రాకడ కొరకు ఇప్పుడు మనం అందరం కూడా ఎదురు చూస్తూ నిరీక్షణలో ఉన్నాం. అయితే ఈ నిరీక్షణలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన మనల్ని చేయి పట్టుకున్నారంటే విడిచిపెట్టరు. ఆయన ప్రజలుగా మనల్ని అంగీకరించారు. కానీ ఎప్పుడైతే మనం ఈ నిరీక్షణ కలిగిన జీవితంలో ఉన్నామో మనకున్న బలహీనతలను బట్టి మనము తొలగిపోయే అవకాశం మనకి ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ తెలుసుకుందాం. మోషే ఉన్నారు, ఐగుప్తులు వీళ్ళందరూ కూడా బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ చనిపోకుండగా దేవుని యొక్క ప్రజలుగా ఆయన మనకిచ్చిన కానాల్లోనికి వెళ్ళడానికి అందరినీ కూడా సిద్ధపరుస్తున్నారు. సిద్ధపరుస్తున్నప్పుడు మోషే ఎలా సిద్ధపరిచారు? ఒక పస్కా పశువుని వధించి దాని రక్తంని ఎవరి యొక్క గడపల్లోనికైతే చేసుకున్నారో ఆ యొక్క గడపల పైన రక్తాన్ని ప్రోక్షించుకున్న వాళ్ళందరికీ సంహార దూత వచ్చి వాళ్ళని చంపలేదు. అప్పుడు వాళ్ళు దేవుని ప్రజలుగా అంగీకరించబడ్డారు. వాళ్ళందరూ కలిసి అక్కడి నుండి కనానికి బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారు అంటే 40,00,000 మంది బయలుదేరారు. కానీ ఎంతమంది కనానులోనికి వెళ్ళారు అప్పుడు బయలుదేరిన వాళ్ళలో అంటే ఇద్దరే బయలుదేరారు. మోషే దేవుని ఎదుట వీళ్ళ బలహీనతల నిమిత్తము అడిగాడు, వీళ్ళ బలహీనతలను క్షమించమని అడిగాడు, వీళ్ళకి కావలసినవన్నీ అడిగాడు, తీసుకొని వచ్చాడు, వాళ్ళకి ఇప్పించాడు. అలాగే వాళ్ళ బలహీనతల నిమిత్తము దేవుని ఎదుట వాళ్ళు విరోధంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించాడు కూడా శిక్షించకుండగా. కానీ ఆ బలహీనతల్ని మోషే తీయలేకపోయాడు. మోషే తీయలేకపోయాడు. కాబట్టి మోషే తీయలేని ఆ బలహీనతల్ని బట్టి అందరూ నశించిపోయి ఇద్దరు మాత్రమే, ఎవరు మట్టుకు వాళ్ళు ఆ బలం కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం, ఆ కనానులోనికి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనల్ని దేవుని కుమారులుగా విమోచించిన యేసు మాత్రము మోషే లాంటి వాడు కాదు. యేసు ప్రభువారు మనం అలాగా నశించిపోకుండా ఉండాలని, మనం అలా బలహీనతల్లోకి వెళ్లకుండా ఉండాలని, మనం అలా తొట్టుల పాటు పడిపోకుండా ఉండాలని, మనం నిరాకరించబడకుండా ఉండాలని ఆయన ఏం చేస్తున్నారంటే మనకి ఒక నూతన మార్గం అనేది ఒకటి ఇచ్చి, ఆ నూతన మార్గం ద్వారా మనల్ని దేవుని బిడ్డలుగా ఆయన కొరకు భద్రం చేస్తున్నారు. మనము ఫ్రిడ్జ్లో వస్తువులు పాడైపోకుండా, మన వస్తువులు పైన పాడవకుండా ఉండాలనుకోండి, మనం ఏం చేస్తాం? వాటిని ఫ్రిడ్జ్లోని ఫ్రీజ్ చేస్తాం. అంటే కొంత చల్లదనం ఉంటే అవి పాడవకుండా ఉంటాయి. అలాగే యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆయన రక్తంలో ఆయన శరీరంలో మనల్ని ఫ్రీ చేసి, అంటే భద్రపరిచి ఆయన మనకు ఆ నూతన మార్గాన్ని బోధించారు. హెబ్రీ పత్రిక 10:19-20 చూడండి. ఆయన ఎలాగ ఆ నూతన మార్గాన్ని మనకిచ్చారో, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. చూసారా, అతి పరిశుద్ధమైన ఆ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి ఆయన రక్తము ఆయన శరీరము. రక్తము ఒక మార్గము, శరీరము తెరట, అది ఒక నూతన మార్గం. ఈ శరీరం ద్వారా, ఈ రక్తం ద్వారా దేవుని పిల్లలను దేవుని రాజ్యంలోకి తీసుకువెళ్ళడానికి యేసు పరలోక రాజ్యంలో తండ్రి అని దేవుని కుడిపార్సన ఉన్నారు. మనము ఆయన ప్రజలుగా, ఆయన సంఘంలో మనం ఉన్నాము. ఇక్కడి నుంచి మనం ఏమైనా తప్పిపోతామేమోనని ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం ద్వారా మనల్ని భద్రం చేస్తున్నారు. అతి పరిశుద్ధమైన పరలోక రాజ్యంలోనికి మనకి ప్రవేశం కలగడానికి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనకి అర్పించి ఉంచారు. అయితే ఈ యొక్క రక్తాన్ని, శరీరాన్ని మనం ఈరోజు తీసుకుంటున్నాం. ప్రభు బలంటే ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని నిత్య జీవమైన ఆహారంగా తీసుకొని ఇక్కడి నుండి మనం ఎప్పుడు బతికి ఉండే ఆ సామర్థ్యాన్ని పొందుకొని, ఆ సామర్థ్యాన్ని పొందుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువు అది పని అంటే అది పాడవకుండా ఉండే సామర్థ్యాన్ని పొందుకుంటుంది. అట్లాగ మనం కూడా ఈ సంఘంలో ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకున్నప్పుడు ఆ సామర్థ్యము, ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ మనకు వస్తుంది. అది ఎలా వస్తుందంటే, ఏ యేసయ్య అయితే తన రక్తాన్ని, తన శరీరాన్ని మనందరి కోసం ఆ సిలువలో పెట్టారో, ఆయన ఆ శక్తిని పొందుకొని ఆయన పునరుద్ధానుడే లేచాడు. క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి అది. ఆయన ఆ సిలువలో లేవడానికి కారణం ఏంటంటే, ఆయన మన కోసం అర్పించిన ఆ సిలువ, ఆ శరీరము, ఆ రక్తము. కాబట్టి అవి మన కోసం, తండ్రి అయిన దేవుని ఎదుట తన ప్రజల్ని రక్షించడం కోసం ఆయన సిలువలో వాటిని పరిశుద్ధంగా ఉంచి అర్పించినప్పుడు దేవుడు ఆయనకిచ్చిన మంచి శక్తి ఏంటంటే పునరుత్థాన శక్తి. ఆ పునరుత్థాన శక్తి ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, నీవు నీ పరిశుద్ధమైన రక్తాన్ని, నీ పరిశుద్ధమైన శరీరాన్ని నా ప్రజల కొరకు ఎప్పుడైతే అర్పిస్తావో యేసు, నీవు లేవడమే కాదు నీ రక్తాన్ని, నీ శరీరాన్ని తీసుకొని ఎవరైతే ఈ నిరీక్షణలో ఉంటారో వాళ్ళందరినీ కూడా పునరుత్థానాలుగా తీసుకొని వచ్చే అవకాశం నీకు ఇస్తున్నాను. అంతేకాదు వాళ్ళందరినీ నేను పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటా. ఇది నూతన మార్గం. అంటే ఆయన రక్తము, సిలువ ద్వారా, శరీరం ద్వారా ఆయన ముందు లేచారు. ఆ లేచిన ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఆయన మళ్ళీ తిరిగి మన కోసం రాబోతున్నారు. ఆ వచ్చిన ఆయన మనల్ని మళ్ళీ ఆయన రక్తం, ఆయన శరీరం ద్వారా బలపరిచి మళ్ళీ మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్తారు. ఇది నూతన మార్గం. ఇది మోషేకి ఇవ్వబడలేదు కాబట్టి కనీసం వాళ్ళ పరలోక రాజ్యం కదా, అప్పుడు వాళ్ళకు ప్రామిస్ చేసింది కానాను. కాబట్టి మోషే తన యొక్క శక్తి చేత వాళ్ళ కొరకు అద్భుతాలు చేయగలిగాడు. అంటే దేవుడు తనకి తోడేంటిని దాని వలన, అలాగే తన యొక్క ప్రార్థనాత్మ శక్తి చేత దేవుణ్ణి వాళ్ళని క్షమించమని అడిగాడు. కానీ వాళ్ళ పాపాలు తీయలేకపోయాడు, వాళ్ళు కణాల్లోనికి తీసుకొని వెళ్ళలేకపోయాడు. కానీ యేసు ఈరోజు ఈ రక్తాన్ని, శరీరాన్ని మన కోసం ఇచ్చి, ఏదైతే ఆయన ముద్ర వేసుకొని ఉన్నామో ఆయన పిల్లలమైన మనము తప్పిపోకుండా ఉండేటట్లుగా ఈ రక్తాన్ని, శరీరాన్ని మనకు ఒక నూతన మార్గంగా తెలియజేశారు. ఇందాక మనం చదువుకుంది 1 కొరింథీ 11:35. విమర్శ చేసుకొని తీసుకుంటే మనము ప్రభు చేత శిక్షించబడుచున్నాము అని అర్థం. అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకు మనమే విమర్శ చేసి తీసుకుంటే గనక అక్కడ ఏంటవుతుంది, అది ప్రభు చేత శిక్షించబడుతున్నాము. నిన్న రాత్రి ఒక సిస్టర్ వచ్చారు ఏదో ఊరు నుండి, ఆమె బాప్టిజం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నాతో ఒక విషయాన్ని షేర్ చేస్తున్నారు. ఆ అబ్బాయి మంచి ఇంజనీర్ అబ్బాయి, కొన్ని కారణాల వలన ఒక దురాత్మ చేత పీడించబడుతున్నాడు. మరి ఇంకెవరితో మాట్లాడి ఏ ఉద్యోగం చేయడు, జస్ట్ గెరాసిన్ దేశంలో దెయ్యం పెట్టిన వాడే నాకు గుర్తొచ్చాడు వాళ్ళు చెప్తున్నవన్నీ వింటుంటే. అయితే అప్పుడు మరి ఇది ఎంతకాలం నుండి ఉన్నదండి అన్నాను. ఏమండి మరి ఇలాగ బాబుని ఇలా వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి అన్నా. చాలా మంచిదమ్మా, బాగా నమ్ముకున్నారు అన్నాను. అసలు బాబు ఇదైతే పోలేదు కానీ ఈ బాబు వలన ఈ బాబుని మధ్యలో పెట్టి దేవుడు నన్ను శోధించి శ్రమ పెట్టి నన్ను మార్చుకున్నాడండి అన్నారు. అంతవరకు ఇచ్చిన సాక్ష్యం బాగానే ఉన్నట్టు అనిపించింది. ఆవిడ చెప్పిన మాట ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభువుని గురించి చెప్పిన సాక్ష్యం అదే. అద్భుతం ఎందుకు జరిగింది నీ జీవితంలో, నువ్వు ఎందుకు వచ్చావమ్మని అడితే పలానా వ్యాధి వచ్చిందండి, పలానా బాధ వచ్చిందండి, పలానా ఉద్యోగం రాలేదండి, పలానాది అవ్వలేదండి, అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నానండి, అప్పుడు ఇందులోకి వచ్చానండి. ఎలా వచ్చావు? ఆ శోధనలోని నేను ఆ శోధన బట్టి నన్ను దేవుడు శిక్షించిన ఆ టైంలో నేను వచ్చానండి అంటారు. వెంటనే నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది, ఎక్కడైనా ఏదైనా చిన్న మాట యేసుప్రభు చిన్న తేడాగా ఉంటే వాళ్ళతో ఉండిపోతాను రాత్రంతాను. అయితే వాళ్ళని కూర్చోబెట్టాను, ఒక్క మాట అడిగాను, అమ్మా దేవుడు నిన్ను శ్రమ పెట్టి నిన్ను ఇందులోనికి తీసుకొని రాడు, బాప్తిజం తేడు, నీకోసం సిలువలో శ్రమ పడినవాడు ఆయన, నీకోసం రక్తం పెట్టినవాడు ఆయన, నీకోసం ప్రాణం పెట్టినవాడు ఆయన, ఆయన శ్రమపడి నీ ప్రాణాన్ని గెలుచుకుంటాడు, కానీ నిన్ను శోధించి నిన్ను శ్రమ పెట్టి నిన్ను ఇందులోనికి రాకుని తీసుకురావాల్సిన పని ఆయనకే ఉంది అన్నాను. మరి అంతే కదండి, అప్పుడే కదండి వచ్చానంది. అయ్యో అలా రాలేదండి, మీరు మీ అబ్బాయి వల్ల మీ జీవితం అగమ్య గోచరంగా అయిపోయింది, ఏంటి అవనసరైన బిడ్డ ఇలా అయిపోయాడని మీరు చాలా బాధపడ్డారు. అది బాధపడిన దానికి ఎక్కడా మీకు ఫలితం కలగలేదు, మీకు సమాధానం రాలేదు. ఈ యేసు అనే ఒక ప్రభువుని నమ్ముకుంటే కనుక మీకు సమాధానం వస్తుంది, అది తప్పకుండా కుర్రాడు బాగుపడతాడని మీకు ఎవరో చెప్పారు, అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, యేసు ప్రభు ద్వారా మీకు సమాధానం కలిగిందమ్మా, శోధన కలగలేదు అన్నా నేను. ప్రభువారి మాట వలన, ప్రభువారి సన్నిధి వలన మనకి సమాధానం కలుగుతుంది. సమాధానం కలిగిందమ్మా, ఆ సమాధానంతో నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా ఒప్పుకున్నావు. చూడు, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమని నీ నిరీక్షణ, యేసు ప్రభు వారు నా కోసం సిలువలో మరణించారు, నా కోసమే తిరిగి లేచారు, ఆయన రక్తం ద్వారా నేను కడగబడ్డాను, ఆయన తిరిగి నా కోసం రాబోతున్నారు అనే కదా నిరీక్షణ. అందులో నవీన్ ఎక్కడున్నాడు అన్నాను నేను. అందులో నవీన్ లేడు కదా, ఆ యవనశ్రీ నా కొడుకు లేడు కదా. ఇది ఈ ఒప్పందం ఎవరికి మధ్య, ఈ నమ్మకం ఎవరిద్దరికి మధ్య జరుగుతుంది? ఎవరు లేరు. ఒకసారి ఒక అమ్మాయి నాకు తన సమస్యలు చెప్పింది. సరే సమస్య సంగతి అటుంచు, నీకు యేసుప్రభు గురించి చెప్తానన్నాను. యేసుప్రభు వారి గురించి చెప్పాను, అంతా అయిన తర్వాత బాప్తిజం గురించి మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన వారు కానీ నీ సమస్య కానీ ఇందులో ఉందా, మధ్యలో ఉందా అన్నా. మధ్యలో ఉండదు, ఆ మనుషులు ఉండరు, ఆ సమస్య మధ్యలో ఉండదు. నీకు ప్రభువుకి మధ్యలో ఒక ఒప్పందం వస్తుంది. ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలోకి నువ్వు వచ్చావో నీకు ఒక సమాధానం కలుగుతుంది. ఆ సమాధానం విడుదల అవ్వచ్చు అవ్వకపోవచ్చు, విడుదల అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నేను మా చెల్లెలు దీని గురించి అని యేసు ప్రభుని అద్భుతాలు దేవుడి క్రింద నమ్మి మొక్కాను, మా చెల్లెలకు పెళ్ళి అవ్వలేదు, నేను బాప్తిజం తీసుకున్నాను, ఏమైంది అక్కడ అద్భుతం గురించి వచ్చినా నేను దానివలన రాలేదు, నాకు ప్రభువుకి ఒక మధ్య ఒక సమాధానం వచ్చింది. ఇవన్నీ కాదు, ముందు దీంతో నాకు సంబంధం ఉండాలి, ఇదేదో చాలా వెరైటీగా ఉంది, దీని గురించి మనం తెలుసుకోవాలి, ఇవన్నీ వ్యర్థమైనవని తెలుసుకున్నాను. అట్లాగా మనము ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయనతో మనకి సమాధానం కలుగుతుంది. అయితే ఇక్కడ మనం చదువుతున్న ఈ రిఫరెన్స్లో మనము ప్రభు చేత శిక్షించబడుచున్నాము అని ఉంది. నేనేమో అక్కడ శిక్షించబడరు, ప్రభు చేత అశోధించబడరు అని అన్న మరుసటి రోజే వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాకు చూపించారు. ప్రభు చేత శిక్షించబడి నేను రాత్రి అనర్గంగా 2 గంటల సేపు మాట్లాడాను, ఇదేంటి ఇక్కడ ప్రభు చేత? ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నాకు బోధించారు. ఏంటి ఆయన యొక్క శిక్ష, ఏమిటి ఆయన శిక్ష, ఎలా ఉంటుంది ఆయన శోధన శ్రమ కలుగజేయడు, కానీ ఆయన యొక్క శిక్ష ఒక శిక్షణం, అంటే ఒక ట్రైనింగ్, ఒక ట్రైనింగ్. అది ఎలా ఉంటుంది చూడండి, హెబ్రీ పత్రిక 4:15-16. హెబ్రీ పత్రిక 4:15. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఆయన యొక్క సన్నిధిలో, ఆయన సంఘములో, ఆయన పరలోక రాజ్యమును ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్తామని నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ నుండి మన బలహీనతలను బట్టి మనం తప్పిపోకుండా ఉండాలంటే ఆయన నూతన మార్గం మనకేం బోధిస్తుందంటే నీవు ఏ బలహీనతలైతే ఉంటాయో, శరీర విషయంలో నీ యొక్క జీవితంలో ఏ బలహీనతలైతే ఉంటాయో ఆ బలహీనతలన్నింటిలోని కూడా ఆయన ముందు ఎక్స్పీరియన్స్ చేశారుంది. సహ అనుభవము అంటే ఆయన నువ్వు ఏదైతే ఈరోజు బాధ అనుభవిస్తున్నావో అది నీ జీవితంలో ఒక బలహీనతగా ఉందో ఆ బలహీనతలన్నింటిలోనే కూడా ఆయన ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారంట. ఆ ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం ఏంటంటే ఆయన దగ్గర కృప పొందుతున్నాము. చూడండి, కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం. ఆయన యొక్క ఆయన మన యొక్క బలహీనతల సహానుభవం పొందినప్పుడు ఆయన యొక్క కృపను మనం పొందుతున్నట్ట, గ్రేస్, గ్రేస్ ని పొందుతున్నామంటే. అది ఎట్లా సాధ్యం, అది ఎలాగవుతుంది అంటే ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు వారిని చాలామంది అవమానించారని తెలుసు, చాలామంది ఆయన మీద కుట్ర పన్నారని తెలుసు, ఆయన అన్యాయంగా సిలువకు అప్పచెప్పారని తెలుసు, ఎన్నో రకాలుగా యేసు ప్రభు వారిని శోధించారు. అయితే ఆయన ఏం చేశారు, తండ్రి అయిన దేవుని ప్రేమ ఎట్టిదో ఆయన రుచి చూస్తున్నారు. ఆ ప్రేమ ఎట్టిదో తన ప్రజలకి, తన యొక్క పిల్లలకి ఎలా పంచాడో, అది ఎంత పరిపూర్ణమైన ప్రేమో అది కూడా ఆయనకు తెలుసు. అలాంటి పిల్లలు దేవుని కుమారుని తను చెప్పినందుకు ఆ ప్రేమను ఎరుగకుండా చాలా ఆయన్ని కష్టపెట్టారు. అయితే తండ్రి ప్రేమను ఆయన రుచి చూశారు కాబట్టి, తండ్రి వీళ్ళందరికీ ఎట్లాంటి ప్రేమను ఇచ్చారో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏం చేశారంటే అదే ప్రేమను, అంటే ఆ తండ్రి అయిన దేవుని ప్రేమను ఆయన రుచి చూస్తున్నారు కాబట్టి, అంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ని తను తీసుకొని ముందు ఆ ఎక్స్పీరియన్స్ ని బట్టి, ఆ అనుభవాన్ని బట్టి ఏం చేశారంటే ముందు తన్ని ఆ రకంగా హింసించిన వాళ్ళందరినీ కూడా క్షమించారు. క్షమించారు, తండ్రి వీరేమి చేయించినారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పారు. ఎప్పుడైతే ఆయన క్షమించారో వెంటనే ఆయనకి ఏం జరిగిందంటే వాళ్ళందరినీ కూడా ఈరోజు రక్షించుకోగలుగుతున్నారు. అయితే ఈ క్షమించడానికి ముందు ఆయన సిలువలో ఆయన దేహము ఎలా నలిగిపోయింది, ఎంతగా నలిగింది, ఎంత శ్రమ పడ్డారు ఆయన, ఎంతగా నలిగింది. దెబ్బలు కొట్టినప్పుడే కానీ, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడే కానీ, మనలాంటి శరీరధారి యేసు ప్రభు వారు కూడా చిన్న బ్లేడు గీసుకుంటే అమ్మో అబ్బో అంటాం, చిన్నగా కాలితే అమ్మో అబ్బో అంటాం, అలాంటిది ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన తిన్నారు. అలాంటిది ఆయన తిని, ఆయన అలాగ తిన్నప్పటికీ కూడా దేవుని ప్రేమను ఆయన రుచి చూశారు కాబట్టి ఆయన శరీరం నలిగిపోయినప్పటికీ కూడా క్షమించారు, ఆయన రక్షించుకోగలిగారు. ఈరోజు అన్నారు, మీ కుడిచేయి మీ కుడి చెంపను కొట్టేవాడికి ఎడం చెంపను చూపి క్షమించమన్నారు. ఎందుకు క్షమించమన్నారు? క్షమించమండం అంటే వాళ్ళతో కలిసి భోంచేయమండం అని అర్థం కాదండి. యేసు ప్రభు వారు ఎవరితో కలిసి భోజనం చేయలేదు, యూదులతో కలిసి అందరినీ క్షమించినా ఇప్పుడు మళ్ళీ కలిసి వచ్చి శిష్యులతో భోంచేశారని ఉన్నది, కానీ మళ్ళీ వాళ్ళతో వెళ్ళి క్షమించారు కదని భోంచేయలేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు. క్షమించడం అంటే దేవుని సముఖంలో వాళ్ళ మీద ఎలాంటి కక్ష కానీ, ఎలాంటి అవిధేయత కలిగిన మాట కానీ వాళ్ళ మీద చెప్పకుండా ఉండడం క్షమించడం ముందు. అయితే వెంటనే ఎప్పుడైతే మనము ఆ రకమైన దేవుని యొక్క ప్రేమను ఎక్స్పీరియన్స్ చేసి మనము క్షమించగలుగుతామో, అప్పుడేమవుతుంది, మనం క్షమించినప్పుడు కూడా మన హృదయం నలిగిపోతుంది కదా, నేనే తప్పు చేయలేదు, నేను ఏది చేయలేదు, నేను ఆ మాట అనలేదు, అయినా నన్ను అలా అన్నారు ఇలా అన్నారు, ఏమైంది, నీ హృదయం నలిగిపోయింది, నీ హృదయం బాధపడింది, నీ శరీరానికి అవమానం కలిగింది, అప్పుడేమైంది, నీవు చేయలేని తప్పుకి అపనిందకి వాటన్నిటికీ కూడా నువ్వు నలిగిపోయావు. అంటే ఇప్పుడేమైంది, క్రీస్తు ప్రేమని, ఆయన దేవుని ప్రేమని ఎక్స్పీరియన్స్ చేసి ఆయన బిడ్డల్ని ఆయన క్షమిస్తే, ఆ సిలువ ప్రేమను, ఆ సిలువ రక్తాన్ని తీసుకుంటున్న మనము ఆ క్షమిస్తే మన హృదయం కూడా నలిగిపోతుంది. అయితే కృప పొందునట్లు కృపాసనం దగ్గరకు వస్తున్నామను. కృప ఏం కృప, ఎప్పుడైతే మనం ఇలా నలిగిపోయి కూడా క్షమిస్తున్నామో అప్పుడు మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళా. ఈ నిరీక్షణ కలిగిన జీవితంలో అలాంటివన్నిటినీ కూడా ప్రభు రెక్టిఫై చేస్తున్నారు తన రక్తం ద్వారా, తన శరీరం ద్వారా. ఇది తీసుకుంటున్నప్పుడు మాత్రమే మనకు ఆ ప్రేమ కలుగుతుంది, ఆయన ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఇది తీసుకుంటున్నప్పుడు మాత్రమే, ఆయన సంఘంలో ఆయన సహోదరులతో ఉన్నప్పుడు మాత్రమే దీనిని మనం చేయగలుగుతాం. ఒక అన్యుడితో వెళ్ళి ఇలాగ అన్నారు, మన పదరా నలుగురు వెళ్ళి ఆయన వేసేద్దాం అంటారండ. అదే ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే క్షమించి బిడ్డా అంటారు, అంతేనా, అంతే కదా. అన్యుడి దగ్గరికి వెళ్తే పదండి వేద్దాం అంటారు. సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే నీ క్షమించాలి ప్రేమించాలని తెలుస్తుంది. అందుకే ఆయన శరీరము ఆయన రక్తము నిరీక్షణ కలిగిన పిల్లలు మాత్రమే తీసుకోవడానికి అది నిత్య జీవాహారం, అందరూ తినేయడానికి లేదు. బాప్తిజం తీసుకోక ముందు ఇక్కడికి రావచ్చు కానీ వాళ్ళకి ఇవ్వరు, ఆయన శరీరం రక్తం. ఎందుకు? వాళ్ళకి నిరీక్షణ లేదు కదా, అంతకుముందు వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళు కమింగ్ అండ్ గోయింగ్. అందుకనే గుడారం వేసేటప్పుడు వాళ్ళకి ఆవరణ స్థలం అని ఒకటి ఉండేది, అలా వస్తూ పోతూ ఉండొచ్చు ఎవరైనా. ఇప్పుడు మాత్రము సంఘం మాత్రమే. కాబట్టి ఆ ఒక్క దీని వలన ఆ సహానుభవం మనం పొందినప్పుడు మనము ఆయన యొక్క స్థితిలోనికి, మన హృదయం కూడా నలిగిపోయినప్పటికీ కూడా మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశం కలుగుతుంది. ఇంక రెండవదిగా చూస్తే హెబ్రీ పత్రిక 9:14, ఇక్కడ నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఇక్కడ రెండవదిగా ఏం చేస్తున్నారు, ఆయన రక్తము ఆయన శరీరము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మొదటిగా ఆయన యొక్క ఆయన మన బలహీనతల సహానుభావం కలిగిన వాడైనప్పుడు, మనం ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు ఆయన యొక్క బలహీనతలు ఆయన ఏవైతున్నాయో దానికి మనం ఎక్స్పీరియన్స్ చేసి ఆయన కృప మనం పొందేటట్లుగా ఆయన కృపాసనం దగ్గరకు చేరుతున్నాం. రెండవదిగా చూస్తే మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అంటే డివైన్ సాక్రిఫైస్, అంటే దేవుడు కోసము త్యాగం చేసుకోవాలి. నీకు చాలా ఇష్టం సినిమాలు చూడడం అంటే దేవుడికి ఇష్టం ఉండదు, మానే. చాలా తాగుడు అంటే నీకు చాలా ఇష్టం, దేవుడికి ఇష్టం ఉండదు, మానే. ఎందుకు? నీ యొక్క శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా ఈ శరీరము ఈ రక్తం తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధపరచబడుతున్నాయి. నువ్వు ఒప్పుకుంటున్నావు తండ్రి, నీకు ఇష్టం లేని బలహీనత ఏదైతే ఉందో ఈ ఏసు రక్తము ఏ శరీరం ద్వారా నా బలహీనతలన్నీ తీసివేస్తున్నందుకు నీకు వందనాలు. ఒకవేళ తీయలేకపోతే కనుక ఈ బలహీనత తీయడానికి ఈరోజు నన్ను బలపరచు అని అడుగుతున్నావు. అంటే ఏంటి, ఏసు ఎప్పుడైనా ఈ కళ్ళతో సినిమా చూశాడా, సినిమాకి వెళ్ళాడా? లేదే. మీరు చూశారు ఎక్కడైనా? లేదు. ఈ కాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళినట్టుగా చూసారా? క్లబ్బులకి పబ్బులకి వెళ్ళినట్టు చూసారా? గొండలు గుట్టలు. మరి మాదిరికైన స్వభావం అంటే ఏంటి? అలా షైర్లు బీచ్ ఒడ్డుకి వెళ్ళారు. ఆయన దేనికి వెళ్ళారు? మనం ఎందుకు వెళ్తున్నాం? ఆయన ఎందుకు వెళ్తున్నాం? కరపాత్రాలు పంచడానికైనా మనం వెళ్ళాం. అసలు మీకు తెలుసా, ఈ గుమ్మం దాటిన తర్వాత ఇక్కడున్న సహోదరుల్లో ఎంత మంది వేషధారణ కలిగిన జీవితంలో ఉండగలరో నేను చాలా మందిని చూశాను, గుర్తు పట్టలేకపోయాను. వీళ్ళ ఈ సంఘంలో సహోదరులు వీళ్ళ ఏంటి, వీళ్ళ రూపం అసలు గుర్తుపట్టలేము. ఏంటి ఆ జాకెట్లు, ఏంటి ఆ స్టైళ్ళు, ఏంటి ఆ మాటలు, ఏంటి ఆ సహవాసాలు. కనీసం మమ్మల్ని చూస్తే చూసి అంటే ఐడెంటిఫై చేసినట్టుగా కూడా ఉండరు. చాలా సిగ్గుకరం ప్రియులరా, చాలా సిగ్గుకరం. ఎందుకంటే ఈ దేహం అంతా కూడా పరిశుద్ధం. ఒక బూతు మాట మాట్లాడినా, ఒక వేషధారణ కలిగిన జీవితంలో మనం ఉన్నా, యేసు దగ్గరికి వస్తున్నప్పుడేమో నువ్వు పువ్వులు పెట్టుకోకూడదు, యేసు దగ్గరికి వస్తున్నప్పుడేమో నువ్వేమో నీ రకరకాలుగా తయారవ్వకూడదు. యేసు దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వెవరివి? సంఘశ్రీవి, సంఘ పురుషుడివి. ఎవరివి నువ్వు? రక్తం పెట్టి కొన్నవాడివి. నువ్వు సొత్తైపోయావు ఆయన ముందు ఎలాగుంటా. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, మేము మీ ముందున్నప్పుడు మీరు మేము మీతో కలిసి ఉన్నప్పుడు మీరు ఎలాగ ఉంటారో మేము లేనప్పుడు కూడా మీరు అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటారు. ఎందుకు? ఆయన లేనప్పుడు కూడా ఎందుకు అలా ఉండాలి? ప్రియులరా, ప్రభువుకి మన వేషధారణ అనేది తెలియదు అనుకుంటున్నారా? ఇక్కడ మనం ఒకసారి నేను పాశ్చాత్యంలో ఉన్నప్పుడు ఒక సిస్టర్ని అడిగాను, ఏంటమ్మా ఇక్కడ నెత్తి మీద నుంచి క్రింద వరకు పువ్వులు పెట్టావు, సరిపోయిందా? వాళ్ళ దగ్గర ఉన్నవాడిని మొత్తం కొనేసుకున్నావా? వెనక నుండి నేను ఆ అమ్మాయిని అనుకున్నాను, ఈ అమ్మాయిలాగా ఉంది, అమ్మాయిని కాకూడదు అనుకున్నాను. ఇలా చూసేటప్పటికి అమ్మాయే ఇంకా ఉండిపోయా, పక్క వీధిలో ఇంకేమైనా బుట్టలు తెప్పించమంటావా అని అడిగాను. అంటే సంఘంలోకి వచ్చేటప్పుడు మొత్తం చీర కట్టే కప్పేసుకొని ఎందుకు ఆ వేషధారణ? అంటే ఏసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు ఇలా ఉంటే ఏసయ్యకి ఇష్టం, పైకి వెళ్ళినప్పుడు నువ్వు అలా ఉంటే అందరికీ ఇష్టం. అంటే డివైన్ సాక్రిఫైస్ అనేది మనం నేర్చుకోవాలి. డివైన్ సాక్రిఫైస్, ఆ డివైన్ సాక్రిఫైస్ ఎక్కడున్నా కూడా నువ్వు సంఘ స్త్రీవి అని చెప్పగలగాలి. సంఘ స్త్రీవి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, యోధా స్త్రీలను పెంచినట్టుగా మనల్ని గాని ఉంచితే ఇక్కడ మనం ఎవరం కూడా ఉండం. ఒక్కసారి ఏసీ ఆఫ్ చేస్తే మొత్తం ఈ పైట ఇలా గెలిపోయి అందరం ఒక ఈ పేపర్లో పట్టుకొని ఇసేసుకుంటాం. ఏసీ కానీ ఆగితే యూదా స్త్రీలు ఎలా ఉంటారు? మొత్తం అంతా కవరింగే. కాబట్టి డివైన్ సాక్రిఫైస్ ఉండాలి. తాగుడు తాగేవాడు తాగుడు తాగకూడదు. లోకంలో ఏవైతే వేషధారణ ఉందో ఆ వేషధారణ మనకు ఉండకూడదు. మనము చాలా ఎక్కడికి వెళ్ళినా సంఘ స్త్రీల్లాగా ఉండాలి. అది డివైన్ సాక్రిఫైస్. ఎందుకు? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఏమంటే అలా ఉంటే తప్ప, ఏమంటే అలా తయారవుతే తప్ప అని అడగచ్చు. మీరు తయారై చూడండి. మీరు ఇక్కడే కానీ మీరు అలా తయారై వచ్చి మీరు బాగుందంటే ఒక మాట చెప్తాను. మరుసటి రోజు మళ్ళీ ఎవరైతే నన్ను నలుగురు చూసి చాలా బాగున్నారు సిస్టరు, ఈ చీర చాలా బాగుంది సిస్టరు, ఈ జుమ్కీలు చాలా బాగున్నాయి సిస్టరు అని అన్నారంటే ఖచ్చితంగా నేనైతే ఫ్లష్తో ఉన్నాను, బలహీన రాని. రేపటి రోజు నేను మళ్ళీ ఆవిడ నన్ను గమనించాలని అదే కలర్ చీర కట్టుకొని రావడానికి ట్రై చేస్తాను. అదే రకంగా తయారై రావడానికి. ఎందుకంటే ఆవిడ నోట్లో చక్క కామెంట్ బాగున్నారు, చాలా బాగున్నారు. ఎందుకంటే ఫ్లష్, మనం అదే తయారవుతాం. కాబట్టి మనం ఎవరైనా బాగున్నారని సంఘంలో అంటే కనుక మనం దాన్ని రిజెక్ట్ చేయాలి, డినై చేయాలి. ఎందుకంటే బలహీనులు మనం. ఈరోజు సంఘానికి వచ్చినప్పుడు యేసు బాగున్నారని చెప్పాలి. మనల్ని ఒకరోజు చెప్తారు, చాలా బాగా చెప్తారు. యేసయ్య మనం ఎంత అందంగా ఉన్నామో చెప్తారు, మన క్రియలు ఎంత అందంగా ఉన్నాయో చెప్తారు, అన్నీ చెప్తారు. యేసయ్య నీకు మనుషుల దగ్గర నుంచి ఏదేదైతే ఈరోజు డినై చేస్తున్నావో అన్నీ చెప్తారు. యేసయ్య ఏది వదలరు, ప్రతీది చెప్తారు. ఆ డివైన్ సాక్రిఫైస్ మనకు కావాలి. అలాగే డివైన్ యాక్ట్స్ ఉండాలి, పరిశుద్ధమైన క్రియలు. అంటే ఏంటి? దేవుని యొక్క క్రియలు. ఆ దేవుని యొక్క క్రియలు ఏంటి? మనస్సాక్షిని, ఈ రక్తము, ఈ శరీరము తీసుకుంటుండగా నీకు ఈ రకమైన కానీ శుద్ధి లేకపోతే గనక నీవు తీసుకుంటున్న రక్తము శరీరము నీకు ఒప్పుదల కావట్లేదని అర్థం. డివైన్ యాక్ట్స్ ఉండాలి. అంటే డివైన్ యాక్స్ ఏంటి? సంఘానికి క్రమం తప్పకుండా రావడం, సంఘంలోని ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, సంఘంలో ఒక పరిచారకులుగా మనం డెవలప్ అవడం, సంఘం కోసం ప్రార్థన చేసేవారిగా ఉండడం. అంటే ఏంటి? దేవుణ్ణి మహింపరిచే ప్రతి క్రియ ఉండాలి. ఏది నీ క్రియ చేసినా అవన్నీ డివైన్ యాక్స్. నీ తండ్రి నేను నా తండ్రి చేయు క్రియలే చేయించున్నాను అంటారు యేసయ్య. ఎందుకు? ఒకవేళ ఆయన చెప్పారు, ఆయన రక్తం ఆయన శరీరం తీసుకుని ఆయన క్రియలు మనం చేయాలి. ఇప్పుడు రోజు పరీక్షించుకో, నీ క్రియ ఏదైనా యేసయ్య చేసింది కాకుండా వేరేది ఉన్నది అనుకో, అది డివైన్ యాక్ట్ కాదు, అది దేవుడు చేసిన క్రియ కాదు. కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే యేసు రక్తము, యేసు శరీరము మనం తీసుకుంటున్నామో అది మనకి కష్టం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ఆత్మ ద్వారా క్రియ జరుగుతుందట. అంటే మనం ఒప్పుకోవాలి ముందు, నాకు చెయ్యాలని లేదేసయ్యా, తాగుడు తాగాలని లేదేసయ్యా, కానీ ఇది నా బలహీనత ఏసయ్యా, చేయవలసి వస్తుంది ఏసయ్యా. ఫ్రెండ్స్ ద్వారా ప్రేరేపించబడుతున్నాను ఏసయ్యా, నేను అలాంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నాను ఏసయ్యా, అది తాగడానికి ఇష్టం లేకుండా ఉండాలనుకుంటున్నాను ఏసయ్యా. ఇక్కడ ఒప్పుకోలు చేసుకోవాలి ఆ తాగుడు విషయంలో. ఆ రకంగా నాకు తయారవ్వాలని లేదేస, నువ్వు తయారవ్వేవనుకో అలాగ తయారవుతున్నావు. అది నీ ఇష్టం, అది నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తున్నావు, నీ స్వనీతి చేసుకుంటున్నావు. అప్పుడు దానివల్ల ఏంటవుతుంది? ఎప్పటికీ నీకు ఆ మనస్సాక్షిలో అది తప్పు అనిపించదు, అది తప్పు అనిపించదు. ఎప్పటికీ చేసుకుంటూ పోవటమే. దానికి 10 మంది మనల్ని ప్రశంసిస్తారు, 10 మంది మనల్ని ఆ రకంగా పొగుడుతూ ఉంటే చివరికి మన పరిస్థితి ఏంటవుతుందంటే సాతాను యొక్క బిడ్డల్లాగా దానికి నచ్చినట్టు తయారవుతూ ఉంటాం, దానికి నచ్చినట్టే తయారవుతూ ఉంటాం. నేను మొన్న మా రిటైర్ అయిపోయారు మా పిన్ని గారు, చాక్లెట్లు కుట్టించుకున్నారండి, చాలా బాగా కుట్టించుకుంటున్నారు. అప్పుడు నేను అన్నాను ఒక మాట, చాలా బాగా కుట్టించుకున్నాను. ఎందుకంటే ఆవిడ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవడో ఈ క్రింద కుట్టించుకుని తప్పని ఇక్కడ కొట్టేట, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి చాలా బాధలు పడ్డాం. అదే ఆ విషయాన్ని తలుచుకుంటూ ఒక నవ్వుకుంటూ ఒక మాట చెప్పాను, వేలికి ఉంగరాలు పెట్టుకున్నాం అనుకోండి, ఎవరిని దేన్ని చూడాలని? వేళ్ళని చూడాలని కదా. 10 ఉంగరాలు పెట్టుకున్నాడు ఎలాగంటాడు, ఇలా ముడుచుకుని ఉంటాడా, ఇలా చేయిలు చాపుకొనే నడుస్తాడు కదా, వేళ్ళకు ఉంగరాలు పెడు. తలకి తల పువ్వులు పెట్టుకొని చక్కటి హెయిర్ స్టైల్ చేసుకున్నారు అనుకోండి, వాడు ఇలా తల మీద ముసుగేసుకుంటాడా? ఎందుకు ముసుగేసుకోడు? తలను చూడాలని కదా. మరి అంతేనా తలను చూడం? మంచిగా గాజులు వేసుకున్నాడు అనుకోండి, మనకు చెప్పినా చెప్పపోయినా ఇలగిలి ఊపుతూ ఉంటాడు కదా. మరి జాకెట్ మంచిది వేసుకుంటే, అలాంటి వేసుకుంటే ఎక్కడ చూడాలని స్త్రీలు అనుకుంటున్నారు? చూస్తే తప్పే ఉంది, అది డివైన్ యాక్టా. దేన్ని చూడాలని మీరు అనుకున్నారో దానికి సంబంధించింది వేసుకున్నారు, అక్కడే చూస్తారు. సంఘ స్త్రీ అట్లాగా వెళ్ళొచ్చా? అది డివైన్ యాక్టేనా? కాదు. మీరు ఇలా ముడుచుకున్నప్పుడు ఏమవుతుంది? మీరు మర్యాద కోరుకుంటారు. యేసుకి నీ శరీరం అప్పగింపబడి సొత్తుగా మార్చబడిన నీ శరీరం ఎంత పురుషులైతే బారు ఇరుచుకుని నడుస్తారు. ఏంటుందో అసలు అర్థం కాదు. ఆ కుర్రాళ్ళు టైట్ జీన్స్, ఒక్కొక్కడికేను సంఘ పురుషులు బాప్తిజం పొందుకునే వాళ్ళు మిమ్మల్ని చూడగానే ఏసయ్య కనిపించాలి. ఆ వెనక నలుగురు అన్నయ్య అన్నయ్య అనుకొని రావాలి. అన్నయ్యవా? అన్నయ్య అంటారా? ఈ ఫోన్లో ఒక అమ్మాయికి ఓ నెంబరు, ఆ ఫోన్లో ఇంకొక అమ్మాయికి ఓ నెంబరు, దేనికి అట్రాక్ట్ అవుతున్నారు? ఫోన్లో చాట్లు, చాట్ మీద చాటు, ఫోన్ బుక్ ఫేస్బుక్లో చాటు. ఎందుకు? అలాగ రకరకాల ఫోటో పిక్స్ పెడుతుంటారు. ఎందుకంటే నిన్నటి ఫోటో ఈరోజు చూడండి, ఏ ఫోటోలను పెడితే, నిన్నటి రోజు చెత్త ఫోటో ఒకటి మామూలు పెడతారు. వస్తున్న కొద్దీ కూడాను ఎక్కడైతే అందం ఉంటారో ఆ ఫోటో పెడతారు, అక్కడ అక్కడ ఫోటో పెడతారు. అప్పుడు ఏమవుతుంది ఆ ఫోటోకి? చాట్. ఏంటుంటుంది ఫోటోల్లో? నిన్న అన్నయ్య ఫోటోకి అబ్బా ఎన్ని కామెంట్స్ వచ్చాయో, ఎన్ని కామెంట్స్! మన పిల్లలు అందరూ ఒకటే పొగడేస్తున్నారు ఆయన ఒక చిన్న నవ్వు నవ్వితే. అంటే ఒక ఫోటో ఒక పెట్టకుండా, అన్నయ్య ఏ ఫోటోలు పెట్టినా ఆయనకి డివైన్ పవర్ ఉంది. మీలాంటి వాళ్ళు 100 కామెంట్లు చేసినా ఆయన ఏం తొనకడు బెనకడు. కానీ మీరు నేను ఆయన తన జీవితాన్ని సంఘానికి యేసుకి అప్పచెప్పుకొని ఏవైతే ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ అవన్నీ వద్దనుకున్నారు కాబట్టి తొణికే ప్రశ్నే ఉండదు. మీలాంటి వాళ్ళు స్మైల్ని ఇచ్చేసినా, షర్ట్లని ఇచ్చేసినా, ప్యాంట్లని ఇచ్చేసినా, సాధారణంగా పెద్ద షర్ట్ వేసుకుంటేనేమోని బుడంబుడం షర్ట్ వేసుకున్నావేంట్రా అంటారు. ఏది వేసుకున్నా ఆయన మరి అన్న నడిచొస్తే బాస్ కాబట్టి అన్నీ అలాగే అంటారు మీరు. కానీ తొణకడు, అన్నకు ఒక సెపరేట్ ఎంటిటీ ఉంది యేసు ముందు, తట్టుకోగలడు. ఎవరైనా ఏదైనా అన్నారంటే అది సాతాను యొక్క కామెంటా, మనుషుల యొక్క కామెంటా? అందుకే అక్కడ రాశాడు ఏమని అంటే, మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడనని. అంటే ఏ ఫోటోలు? కానీ బలహీనమైన నువ్వు నేను ఆ ఫోటోలు పెట్టుకుంటే చాట్లలోకి దిగుతాం. ఆహా బాగున్నా, ఈ ఫోటో కాదు, ఆ ఫోటో కాదు, ఈ ఫోటో కాదు, మమ్మీ నేను ఎప్పుడు ఏ ఫోటో పెట్టినా బాగుందనో మమ్మీ అంటాడు విక్కిబాబు. అవునరా, అక్కడికి వెళ్ళి ఏం తినకుండా అలా సన్నగా సన్నగా అయిపోతూ ఉంటే నీలో ఏదో అందం చూసేస్తున్నారు అందరూ, నాకు మాత్రం నీ కళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి అంటాను. అంతే అంతే ప్రియులరా, మనము సంఘానికి సంబంధించిన వాళ్ళు, మనం యేసు సొత్తులో ఉన్నాం. యేసు ప్రభు వారికి తప్ప మనల్ని కామెంట్ చేసే అధికారం ఇంకెవరికి లేదు. అలా ఎవరు కామెంట్ చేసినా వాళ్ళకి అవకాశం ఇవ్వకండి, ఎందుకంటే అది సాతాను యొక్క కామెంట్. అలా వచ్చి మనల్ని పడద్రోస్తుంది. ఇంకా డివైన్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. యేసు రక్తాన్ని ఏ శరీరాన్ని తీసుకుంటే మన మనస్సాక్షిని శుద్ధి చేయడం అంటే లైఫ్ స్టైల్ మారాలి. ఇప్పుడు అంతకుముందు ప్రార్థన చేసే అలవాటు లేదు, ఇప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. ప్రార్థన అందరూ చేస్తాం, క్రైస్తవులకి ఏంటి ప్రార్థన అనేది ఏంటి? అందరూ అడగండి, దేవుడితో మాట్లాడడం అండి అంటారు. ఊరుకోండి, దేవుడితో మాట్లాడడం కాదు, అదొక ఆచారం. హిందువులైతే సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్తారు, మనమైతే రోజు వెళ్తాం, ఆచారం. దేవుడితో మాట్లాడడం అండి వద్దు. ఆ దేవుడితో మాట్లాడడం కాదు, మీ మనస్సాక్షి తెలీదా? మీకు ఒకటి తెలుసా, మీరు రోజు మాట్లాడితే దేవుడు మోగోడు కాదు మాట్లాడకుండా ఉండడానికి, తిరిగి మీతో మాట్లాడతాడు. ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడిన అనుభవం వచ్చిందా ప్రార్థనలో? అలా వస్తే మీరు దేవుడితో మాట్లాడినట్టు, అలా వస్తే మీ ప్రేయర్ ఈజ్ దేవుడితో టాక్ అని అర్థం. అదర్వైజ్ మీకు అలా రాలేదనుకోండి, ప్రార్థన అనేది ఒక ఆచారం. ఆ ప్రార్థన ద్వారా, ఆ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టు అనిపించి మీ క్రియలు సరి చేసుకుంటూ, ఆ ప్రార్థన ద్వారా, ఆ మాటల ద్వారా మీరు బలం పొందుకుంటూ, ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మనం పొందుకుంటూ ఉంటే అది దేవుడితో మాట్లాడడం, దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడడం. అది లేకపోతే వేస్ట్. అంటే ఈ యొక్క శరీరము రక్తం మనం ఎప్పుడైతే తీసుకున్నామో మన మనస్సాక్షిని ఆ రకంగా శుద్ధి చేస్తూ మన లైఫ్ స్టైల్స్ని మారుస్తుంది. అంటే మనం డివైన్ సాక్రిఫైస్లో ఉంటాము, అంటే ఆత్మీయమైన దేవుని కొరకు ఒక మంచి త్యాగంగా ఉంటాం. ఇది నా దేవుడికి ఇష్టం లేదు అని మానేస్తాం. ఇన్నాళ్ళు పక్కింటోళ్ళతో ఎదిరింటోళ్ళతో మాట్లాడేవాళ్ళం, మాట్లాడకూడదు. మా వారన్నారు వాట్సాప్ అలవాటు అయింది, నిన్ను చూస్తున్నాను ఈరోజు రాత్రి 12 లోపల ఇది ముడతావా ముట్టవా అని చూస్తున్నాను అన్నారు. నేను దాన్ని ఎందుకో ఇలా తీసి ఓపెన్ చేత తక్కువ పడేశాను అది, ఎందుకంటే ఆయన ఇదే సాక్ష్యం చెప్తాడురా బాబు అందరికీ నన్నని. అంతే, ఎందుకంటే నా క్రియను ఆయన గమనిస్తున్నాడు. ఆహా, నెమ్మదిగా ఇది వాట్సాప్కి ఫేస్బుక్లు తిరిగితే కానీ రాత్రి పడుకోవట్లేదని అది అర్థమవుతుందని. ముందు ఇంటర్నెట్ వేయించడం మానేశాను అసలు. దానికి చాలా కష్టపడ్డాను. అంటే దేవునికి ఇష్టం లేదని కాదు, మనుషులు మన క్రియలని గమనిస్తున్నారు. మనం డివైన్ యాక్ట్స్ మనలో గమనించాలి. కాబట్టి ప్రియులారా, మనము మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడం అంటే మనం ఆయన కోసం బ్రతకడం నేర్చుకోవాలి, ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించడం నేర్చుకోవాలి, ఆయనకి ఇష్టమైన క్రియలు చేస్తే ఆయన మహింపరచడం మనం నేర్చుకోవాలి. అది యేసుప్రభువారి రక్తం ద్వారా, శరీరం ద్వారా ఆయన ఆత్మ మనలో జరిగిస్తున్న కార్యక్రమం. ఇది ఇంతకు ముందు ఉండదు, ఇప్పుడే మొదలవుతుంది. మూడవదిగా మనం చూస్తే కనుక 1 యోహాను 1:9, అందరికీ తెలిసిందే, యేసు రక్తం మనల్ని ప్రతి దుర్నీతి నుండి నీతిలోనికి మనల్ని నడిపిస్తుంది. దుర్నీతి నుండి నీతిలోనికి నడిపించడం అంటే ఏంటో తెలుసా? ఇదివరకు యేసుప్రభువారి సంగతులన్నీ చెప్పారు. దేవుని ప్రేమ లేని దేవుని భక్తి. దేవుని ప్రేమ లేని దేవుని భక్తి అంటే మన సమయుడు కథ చెప్పారు కదా, ఏంటి వాళ్ళందరికీ దేవుని దగ్గరకు ఆరాధనకు వెళ్ళాలని ఉన్నది, కానీ దేవుని ప్రేమను బట్టి అక్కడ దొంగలు కొట్టిన వారిని పలకరించలేదు, వాడికి సేవ చేయలేదు. అంటే దేవుని ప్రేమ లేని దేవుని. దుర్నీతి అంటే ఏంటి? దేవుని నీతి కానిది అంటే. దేవుని నీతి కానిది అంటే ఏంటి? నీ స్వనీతి. నీ స్వనీతి నీకేం చెప్తుంది? ఏది నీవు చేయగలిగిందో, ఏది నువ్వు చేయాలనుకుంటున్నావో, అదే అది దేవునికి ఇష్టమైంది అనుకో, నువ్వు దాన్ని ఫాలో అయిపోవడం, అదే దుర్నీతి. అది దేవుడు చెప్పింది కాదు, కానీ అది దేవుడికి ఇష్టమైంది అనుకోని మీరు చేస్తారు. దేవుని ప్రేమ లేని దేవుని భక్తి అట సమరయుడు, గుడ్ సమరటన్ కథ చెప్పినప్పుడు. అలాగే దేవుని ఆజ్ఞ లేని దేవుని మార్గం, అంటే దేవుని ఆజ్ఞ కాదు అది, కానీ దేవునికి ఇష్టమనుకొని చేయడం. సౌలు అనే రాజు ఒకసారి అమాలేకిలు అనే దేశం మీదకి వెళ్ళినప్పుడు, ఆ దేశంలో నువ్వు ఏ పశువుని కానీ దేన్ని నువ్వు ఈ దీంట్లో తీసుకున్నది అక్కడే అన్ని చంపేసి వచ్చేసే అన్నారు. వదిలేసి వచ్చేసే అంటే ఏం చేశారు, అందులో శ్రేష్టమైన మంచి పశువులు కనిపిస్తే ఇది యెహోవాకి ఇలాంటి బలి చేస్తే చాలా బాగా ఉంటుందని ఆయన తీసుకుని వచ్చాడు. ఇక అప్పుడు సమూయేలు ప్రవక్తకి దేవుడు కొంచెం, సౌలు చేస్తున్న పని ఏంటి, నేను వద్దని చెప్పిన పని చేస్తున్నాడండి. సమూయేలుతో చెప్తున్నాడు, ఏ నేను ఏం చేశానో తెలుసా, చేసిందంతా రాత్రి తెలిసింది, ఇదిగో నేను ఉపవాసంతో ఏడుస్తూ కూర్చున్నాను, నువ్వు దేవునికి ఇష్టం లేని చేసావు. అంటే ఏంటి, దేవుని ఆజ్ఞ లేని దేవుని మార్గం అవి మనం చేస్తూ ఉంటాం. దేవుని క్రియ కానిది అంటే ఒక అద్భుతాలే అనుకోండి, లేకపోతే ఒక సూచక్రియలే అనుకోండి. సీమోను గారడేవాడు దేవుని యొక్క శక్తి లేకుండానే మనుషులు మబ్బిపెట్టి పని చేస్తున్నాడు, పేతురు వచ్చి ఆయన్ని గద్దించడం అనేది జరిగింది. కాబట్టి ప్రియులరా, ఈ యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మన ఆయన యొక్క బలహీనత, మన బలహీనతలో ఆయన సహానుభవం కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి మన బలహీనతల్లో మనం ఆయన కృప దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. మూడవదిగా మనల్ని దుర్నీతి నుండి నీతిలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము సంఘ స్త్రీలు దేవుని యొక్క మరి ఆ ప్రశస్తమైన రక్తాన్ని బట్టి సొత్తుగా మార్చబడిన వాళ్ళం కాబట్టి మనందరం కూడా ఈరోజు ఆయన యొక్క రక్తంలో శరీరంలో పాలు పంపులు చేసుకుందాం. ఈ మంచి మాటలు చెప్పిన దేవునికి వందనాలు. విన్న మీ అందరికీ నా వందనాలండి.